ఆరంభించబోతున్నాము. ఆరవ స్కందంలో 18వ అధ్యాయం 18 చాప్టర్. దితి ఇప్పుడు ఇంద్రుణ్ణి చంపాలని కోరుకుంటుంది. సో ఎందుకు కోరుకుంటుంది, ఎవరిని కోరుకుంటుంది, మరి ఆమె కోరిక తీరుతుందా లేదా, ఆ విషయాలు మనము ఈ అధ్యాయంలో వచ్చే అధ్యాయంలో చర్చించుకుంటాము. సో ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం ఈ అధ్యాయము, మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశరాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాంచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం. శ్రీశుక ఉవాచ ప్రశ్నిస్తు పత్నీ సవితుః సావిత్రీం వ్యాహృతిం త్రయీం అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం మహామకాన్. శుకదేవ గోస్వామి అంటున్నారు, ప్రిష్ణి ఎవరైతే సవిత యొక్క భార్యో, అదితి యొక్క 12 పుత్రులు 5వ సంతానం, వారికి 3 కూతుర్లు పుట్టారు. సావిత్రి, వ్యాహృతి, ఇంకా త్రయీ. ఇంకా పుత్రుల పేర్లు వచ్చేసి అగ్నిహోత్ర, పశు, సోమ, చాతుర్మాస్య, ఇంకా 5 మహాయజ్ఞాలు. నెక్స్ట్, సిద్ధిర్భగస్య భార్యాంగ మహిమానం విభుం ప్రభుం ఆశిష్యం చ వరారోహాం కన్యాం ప్రసూత సువ్రతాం. రాజా, ఓ రాజా, సిద్ధి భాగ యొక్క భార్య, ఆమె భాగ 6వ సంతానం పుత్రుడు అదితికి. వాళ్ళిద్దరి నుంచి 3 పుత్రులు వచ్చారు, పుత్ర సంతానం. మహిమ, విభు, ఇంకా ప్రభు. దాని తర్వాత ఒక ఎంతో అందమైన కన్య జన్మించింది వాళ్ళకి, కూతురు. హూజ్ నేమ్ వాజ్ అషీ. అషి ఆమె పేరు. ధాతు కుహు శని వాలి రాకాచానుమతిస్తత సాయం దర్శం అత ప్రాత పూర్ణమాసం అనుక్రమాత్ అగ్నిన్ పురిష్యానాదత్త క్రియాయాం సమనంతరః చర్షాణి వరుణాస్యాసి యస్యాం జాతో భృగుః పునః. దాత అదితి యొక్క 7వ పుత్రుడు. ఆయనకు 4 భార్యలు, కుహు, శినివాలి, రాక, ఇంకా అనుమతి. ఈ యొక్క భార్యల నుంచి ఆయన నలుగురు కుమారులను పొందారు. శ్యామ్ సాయం దర్శ ప్రాత పూర్ణమాస. ఇంకా నెక్స్ట్ విధాత యొక్క భార్య అంటే ఆమె పేరు క్రియా. ఈ విధాత వచ్చేసి 8వ సంతానం, అదితి యొక్క 8వ కుమారుడు. ఆమె భార్య విధాత యొక్క భార్య క్రియ. వారిద్దరి నుంచి లేకపోతే క్రియా నుంచి విధాత 5 దేవతల్ని కన్నాడు. వారిని అగ్నిదేవులు. వారి పేర్లు పూరిష్యాస్ అంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 9వ సంతానమైన అదితి యొక్క పుత్రుడు వరుణ. వరుణ యొక్క భార్య ఆమె పేరు వచ్చేసి చర్షాణి. చర్షాణి నుంచి ద వైఫ్ ఓకే సారీ వరుణ భార్య నుంచి చర్షాణి అనే పుత్రుని కన్నాడు. తర్వాత భృగు వచ్చేసి బ్రహ్మ యొక్క పుత్రుడు. ఆయన మళ్ళీ ఈ చర్షాణి ద వైఫ్ ఆఫ్ వరుణ. ద 9th సన్ ఆఫ్ అదితి వాజ్ నేమ్డ్ చర్షాణి. ఓకే చర్షాణి భార్య భృగు మళ్ళీ వీళ్ళ సంతానంగా పుట్టారన్నమాట. వాల్మీకిశ్చ మహాయోగి వాల్మీకాద్భవత్ కిల అగస్త్యశ్చ వశిష్ఠశ్చ మిత్ర వరుణయో ఋషి. వరుణ యొక్క వీర్యం నుంచి వాల్మీకి మహర్షి మహాయోగి జన్మించారు ఒక చీమ పుట్ట నుంచి. సో భృగు ఇంకా వాల్మీకి వీరిద్దరు కూడా వరుణ యొక్క పుత్రులు. అవునా? అలాగే అగస్త్య మరియు వశిష్ఠ ఋషులు వీరిద్దరూ కూడా వరుణ మరియు మిత్ర మిత్రయోరు అదితి యొక్క పదవ పుత్రుడు. వీళ్ళిద్దరు కలిపి సంతానం, కలిపి ఇద్దరికి వాళ్ళిద్దరు పుట్టారు అగస్త్య ఇంకా వశిష్ఠ ఋషులు. రేత శిశి చతుః కుంభే ఊర్వశ్య సన్నిధౌ ధృతం రేవత్యాం మిత్ర ఉత్సర్గం అరిష్టం పిప్పలం వ్యదాత్. ఊర్వశిని చూసిన తర్వాత ఈ మిత్ర ఇంకా వరుణ ఇద్దరు కూడా వీర్యాన్ని కోల్పోయారు. ఇది ఈ వీర్యాన్ని వాళ్ళు ఒక మట్టి పాత్రలో ప్రిజర్వ్ దాచిపెట్టారనమాట. అందులోంచి వీళ్ళిద్దరు అగస్త్య ఇంకా వశిష్ట వీళ్ళిద్దరు కూడా ఆ మట్టి పాత్రల నుంచి పుట్టారు తర్వాత. అందుకని వీళ్ళిద్దరు కూడా మిత్ర వరుణ యొక్క పుత్రులు అన్నమాట, కామన్ పుత్రులు. మిత్ర మళ్ళీ తర్వాత తన భార్య నుంచి 3 పుత్రుల్ని పొందాడు. ఆయన భార్య పేరు రేవతి. ఆయనకు పుట్టిన 3 పుత్రులు ఉత్సర్గ అరిష్ట పిప్పల. సో నెక్స్ట్ వచ్చేసి 7వ శ్లోకం. పౌలోమ్యాం ఇంద్ర ఆదత్త త్రీన్ పుత్రానితి నశ్రుతం జయంతం ఋషభం తాత తృతీయం మిదు మీడూషం ప్రభు. ఓ పరీక్షిత్ రాజా, ఇంద్రుడు దేవేంద్రుడు ఆయన 11వ పుత్రుడు అనమాట అదితికి. ఆయన నుంచి 3 పుత్రులు పుట్టారు, జయంత ఋషభ ఇంకా మీడుస. ఆయన యొక్క భార్య పౌలోమి, ఆమె సచిదేవి పౌలోమి నుంచి. ఇది మేము విన్నాము అని చెప్తున్నారు. దీని తర్వాత 12వ సంతానం. ఉరుక్రమస్య దేవస్య మాయావామన రూపిణః కీర్తౌ పత్న్యాం బృహచ్చులోకస్ తస్యాసన్ సౌభగాదయః. భగవంతుడు తన యొక్క అంతరంగ శక్తి ద్వారా, ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి అందులోంచి, ఆయన ఇప్పుడు తన యొక్క అంతరంగ శక్తి ద్వారా ఆయన ఇక్కడ ఒక వామన అవతారాన్ని ధరించాడు. ఉరుక్రమ 12వ పుత్రుడి రూపంలో అదితి కశ్యపమునికి పుట్టారు. సో ఈ విధంగా ఆయన తన భార్య కీర్తి యొక్క గర్భం నుంచి ఒక కొడుకును కన్నాడు. ఆయన పేరు బృహత్స్లోక. ఈ బృహత్స్లోకకి ఎంతోమంది పుత్రులు ఉండేవాళ్ళు, ఎంతోమంది పుత్రులు. అందులో మొదటి పుత్రుడి పేరు ఇక్కడ ఇచ్చారు సౌభాగ అని. ఓకే. సో నెక్స్ట్ 9వ శ్లోకము. తత్క్రమ గుణ వీర్యాణి కాశ్యప పశ్యామహాత్మనః పశ్చాద్ వక్ష్యామహే దిత్యాం యతైవావతతారః. తర్వాత 8వ స్కందంలో వర్ణిస్తారు, వర్ణిస్తాను నేను తర్వాత వర్ణిస్తాను, అంటే 8వ స్కందంలో వర్ణిస్తాడనమాట సుఖదేవ గోస్వామి పరీక్షతికి. ఈ ఉరుక్రమ అంటే వామనదేవుడు ఎలా కశ్యప మునికి పుట్టారు, దాని తర్వాత ఆయన ఎలా మూలోకాల్ని మూడు ఆయన అడుగుల్లో నాపేసుకున్నాడు, అదే కొలిచేసుకున్నాడు, ఈ ఆయన అసాధారణమైన కార్యాలు ఏవైతే ఆయన చేశాడు, ఆయన గుణాలు, ఇంకా ఆయన శక్తి, ఇంకా అదితి గర్భం నుంచి ఎలా పుట్టాడు, ఇవన్నీ విషయాలు నేను తర్వాత చెప్తాను. తర్వాత ఇప్పుడు అంటే 8వ స్కందంలో. సో ఇక్కడ ఇంకా కొన్ని ఇలాగే ఈరోజు కొన్ని నడుస్తాయి, తర్వాత మనము ఈరోజు కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది దితిది. సో మనం కంటిన్యూ చేద్దామంట. అత కశ్యప దాయాదాన్ దైతేయాన్ కీర్తయామితే యత్ర భాగవత శ్రీమాన్ ప్రహ్రాదో బలిరేవ చ. ఇప్పుడు నేను నీకు అదితి పుత్రులు అయిపోయారు కదా, ఇప్పుడు నెక్స్ట్ దితి. ఇప్పుడు నీకు దితి యొక్క పుత్రుల గురించి చెప్తాను. కశ్యప ముని దితికి పుట్టిన వాళ్ళని దైత్యులు అంటారు. ఓకే, దైత్యేయాన్. ఈ యొక్క దైత్యుల యొక్క ప్రవారంలో ప్రహ్లాదు మహారాజు అనే గొప్ప భక్తుడు, బలి మహారాజు వంటి గొప్ప భక్తులు కూడా జన్మించారు. అసురుల్ని టెక్నికల్గా దైత్య అంటారు, ఎందుకంటే దితి యొక్క గర్భం నుంచి పుట్టారు కనుక. 11వ శ్లోకం. దితేర్ద్వావేవ దాయాదౌ దైత్య దానవ వందితౌ హిరణ్యకశిపుర్ నామ హిరణ్యాక్షశ్చ కీర్తితౌ. సో మొదట ఇద్దరు పుత్రులు పుట్టారనమాట దితి గర్భంలోంచి. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి, హిరణ్యకశిపు ఇంకా హిరణ్యాక్ష. వీళ్ళిద్దరు కూడా ఎంతో శక్తివంతమైన వారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ అంటే దైత్యులు దానవులందరూ కూడా వీరిద్దరినీ ఆరాధించారు, పూజించారు. హిరణ్యకశిపుర్ భార్య కయా దుర్నామ దానవీ జంబస్య తనయా సాతు సుషువే చతురస్సుతాన్ సంహ్రాదం ప్రాగనుహ్రాదం హ్రాదం ప్రహ్రాదమేవ చ తత్స్వాశ సింహికా నామ రాహుం విప్రచితో గ్రహీత్. హిరణ్యకశిపుడి యొక్క భార్య పేరు కయాదు. ఆమె జంబా అని ఒక దాను నుంచి ఆమె ఆ వంశంలో పుట్టిందన్నమాట, జంబ యొక్క పుత్రిగా. ఆమె 4 పుత్రుల్ని కన్నది. హిరణ్యకశిపు కయాదుకి 4 సంతానం, 4 పుత్రులు పుట్టారు. సంహలాద, అనుహ్లాద, హ్లాద ఇంకా ప్రహ్లాద. వీళ్ళు 4 ఒక సిస్టర్ కూడా ఉందన్నమాట, ఆమె పేరు సింహిక. ఈ సింహిక విప్రచిట్ కి అనే ఒక దైత్యుడితో వివాహం జరిగింది, అసురుడితో. తర్వాత వీళ్ళిద్దరికీ పుట్టిన అసురుడి పేరే రాహు. శిరోహర యస్య హరిష్ చక్రేనాభివతో మృతం సంభ్రాదస్య కృతిర్భార్య సూత పంచాజనం తతః. రాహు ఎప్పుడైతే మారువేషంలో వెళ్ళాడో అమృతం తాగడానికి దేవతల మధ్యలోకి, అప్పుడు భగవంతుడు ఆయన యొక్క చక్రంతో ఆయన తల నరికేశాడు, తలకాయ తీసేశాడు. సంహ్లాద యొక్క భార్య పేరు కృతి. సో కృతి సంహ్లాద ద్వారా పుట్టిన పుత్రుడి పేరు పంచజన. హ్రాదస్య దామినిర్భార్య సూతవాతాపి మిల్వలం యోగస్త్యయాత్వ అతితయే పీచే వాతాపిం ఇల్వలః. హ్లాద యొక్క భార్య పేరు దామిని. సో ఈ దామిని ఇద్దరు పుత్రుల్ని కన్నదనమాట, వాతాపి ఇల్వల. ఎప్పుడైతే అగస్త్యముని ఇల్వల వాళ్ళ ఇంటికి ఒక అతిథి రూపంలో వచ్చారో, అప్పుడు ఇల్వల ఏం చేస్తారంటే వాతాపి ఒక గొర్రె రూపంలో ఉన్నప్పుడు ఆ వాతాపిని వండి తినిపించారంట. అనుహ్రాదస్య సూర్యాయాం భాష్కలో మహిషస్తత విరోచనస్తు ప్రాహ్రాద దేవ్యాం తస్యాభవత్ బలిహి. అనుహ్లాద యొక్క భార్య పేరు సూర్య. ఆమె ఇద్దరికి పుత్రులకి సంతానం ఇచ్చింది, భాష్కల మహిష. ప్రహ్లాదుడికి ఒక పుత్ర సంతానము, ఆయన పేరు విరోచన. ఈ విరోచనుడికే ఆయన భార్యకి పుట్టిన పుత్రుడే బలి మహారాజు. బాణా జ్యేష్టం పుత్ర శతం అశనాయాం తతో భవేత్ తస్యానుభావం సుశ్లోక్యం పశ్చాదేవాభిదాస్యతే. తర్వాత ఈ బలి మహారాజు ఆశన అనే తన భార్య గర్భం నుంచి 100 మంది పుత్ర సంతానాన్ని పొందాడు. ఈ 100 మంది పుత్ర సంతానంలో మొదటి వ్యక్తి అందరికన్నా పెద్ద అయిన బాణ రాజా బాణాసుర. సో ఈ బలి మహారాజు యొక్క కార్యకలాపాలు కూడా ఎంతో ప్రశంసనీయం, అవన్నీ కూడా నేను తర్వాత చెబుతాను అని చెప్తున్నారు. ఎప్పుడు తర్వాత అంటే 8వ స్కందంలో. బాణారాధ్య గిరీశం లేబే తద్గణ ముఖ్యతాం యత్ పార్శ్వే భగవాన్ ఆస్తే హ్యద్యాపి పురపాలక. ఈ విధంగా బాణాసురుడు శివుడిని ఎంతో గొప్పగా ఆరాధించాడు. తద్వారా ఆయన శివుడి యొక్క అనుచరుల్లో పార్షదుల్లో ఒకరిగా ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. ఈరోజు కూడా ఈ అందుకనే శివుడు బాణాసురుడి యొక్క రాజధానిని సంరక్షిస్తూ ఉంటారు ఆయన అక్కడే పక్క నుండి. మరుతశ్చదేతే పుత్రాశ్చత్వారింశం నవాధిక తసన్న ప్రజా సర్వే నీత ఇంద్రేన సాత్మత. తర్వాత దితి యొక్క గర్భం నుంచి 49 మంది మరుత్ అనే దేవతలు జన్మించారు. వీళ్ళందరికీ ఎవరికి కూడా ఇంకా పుత్ర సంతానం లేదు. తర్వాత వీళ్ళందరూ దితి యొక్క గర్భం నుంచి జన్మించిన ఇంద్రుడు వాళ్ళకి దేవతల స్థానం ఇచ్చారు. అంటే ఇలా ఒక్కొక్కసారి అసురులు కూడా దేవతల స్థానానికి వెళ్ళొచ్చు అన్నమాట. అంటే అసురిక ప్రవృత్తి అనేది కూడా మార్చవచ్చు. ఇప్పుడు అసురులుగా ఉన్నారు అంటే అసురులు కూడా దేవతలుగా అవ్వచ్చు. సో ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క విశ్వంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు విష్ణు యొక్క భక్తులు, వాళ్ళని దేవతలు అంటారు. ఇంకొకరు వచ్చేసి వాళ్ళ విష్ణువుకి విపరీతంగా కార్యాలు చేసే వారిని అసురులు అంటారు. సో ఇలాంటి అసురులు కూడా దేవతలుగా మారచ్చు అనే విషయాన్ని మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది, అలా అయ్యారు ఎలా అని. అలాంటి క్వశ్చనే పరీక్షిత్ మహారాజు కూడా వచ్చింది అన్నమాట. ఇది ఎలా జరిగింది, దితి గర్భం నుంచి పుట్టిన వాళ్ళు దైత్యులుగా ఉండాలి కదా, వాళ్ళు అలాంటి అసురులు మరి ఎలా దేవతలుగా మారిపోయారు. ఈ ప్రశ్న పరీక్షిత్ మహారాజు కూడా వస్తుంది అన్నమాట, అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ అదే శ్లోకము 20. శ్రీరాజోవాచ కథం తాసురం భావన్ అపోహ్యౌ తపత్తికం గురు ఇంద్రేణ ప్రాపితా సాత్మ్యం కిం తత్ సాధుకృతం హితై. పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, హే ప్రభు, పుట్టుకతో ఈ 49 మంది మరుతులు వీళ్ళందరూ కూడా దితి గర్భంలో పుట్టినందు కారణంగా ఆసురిక ప్రవృత్తి కలిగి ఉండాలి కదా. మరి అలాంటప్పుడు స్వర్గరాజు ఇంద్రుడు వారిని దేవతలుగా ఎందుకు మార్చేశాడు, వాళ్ళు ఏమైనా యజ్ఞాలు చేశారా, పుణ్యకార్యాలు చేశారా. ఇమే శ్రద్ధాదతే బ్రహ్మన్ ఋషయోహి మయా సహ పరిజ్ఞాయ భగవాం తన్నో వ్యాఖ్యాతుమర్హసి. నా ప్రియమైన బ్రాహ్మణ, నేను ఇక్కడున్న ఋషులందరూ కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆతురుతో ఎదురు చూస్తున్నాము. అందుకే నేను మీరు దయచేసి ఓ మహాత్ముడ, దయచేసి మీరు మహాత్ములు మాకు గల కారణం ఏంటో తెలియజేయండి, ఎలా ఇలా జరిగింది అసలు ఇది. శ్రీ సూత ఉవాచ తద్విష్ణురాతస్య సభాదరాయణేర్ వచో నిశమ్య ధృతమల్పమర్తవత్ సభాజయన్ సన్నిభృతేన చేతస జగాదసత్ర్యాన సర్వదర్శన. సుత గోస్వామి అన్నారంట, ఈ శౌనక ఋషి ఇత్యాదులందరూ కూడా ఇలాంటి పరీక్షిత మహారాజు యొక్క ఈ యొక్క ఆఫ్టర్ హియరింగ్ పరీక్షిత మహారాజ్ ఇలా పరీక్షిత మహారాజు ప్రశ్న విని ఏదైతే ఇలా సుఖదేవ గోస్వామి చెప్తున్నారో ఇవన్నీ విని ఇవన్నీ తెలిసి ఎందుకంటే సుఖదేవ గోస్వామికి అన్ని తెలుసు కాబట్టి పరీక్షిత మహారాజు ఇలా అడుగుతున్నాడు వాళ్ళని అని తెలిసి ఈ విధంగా వాళ్ళు సుఖదేవ గోస్వామి అంటున్నారు. యాక్చువల్లీ బేసికలీ సుత గోస్వామి చెప్తున్నారు ఇక్కడ, ఓ శౌనక ఈ విధంగా పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడగడం ఎందుకంటే సుఖదేవ గోస్వామికి అన్ని తెలుసు అని తెలుసుకొని ఆయన్ని ప్రశంసించాడు. సుఖదేవ గోస్వామి బేసికలీ ప్రశంసించాడు పరీక్షిత్ మహారాజ్ని చాలా మంచి ప్రశ్న అడిగామని. ఓకే, దాని తర్వాత ఆయన దానికి జవాబిస్తారు, అది ఇక్కడ రాశారు. సో మహారాజ్ పరీక్షిత్ ఈ యొక్క ప్రశ్న ఒకటే రెండు శ్లోకాల్లో కొన్ని శబ్దాల్లో అడిగిన చాలా అర్థవంతమైన ప్రశ్న అన్నమాట. ఎందుకంటే ఇది డౌట్ సహజంగా వస్తుంది, దితి యొక్క పుత్రులు దైత్యులు అవ్వాలి కానీ దేవతలు ఎలా అయ్యారని. అందుకే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఈ విషయాన్ని చెప్తారు ఇక్కడ, మనకిప్పుడు అది రాబోతుంది. దితి యొక్క హృదయంలో ఎంతో ఎన్వి అంటే అసూయ అన్నమాట. సో ఆమె ఈ హృదయం భక్తి మార్గం ద్వారా భక్తి ద్వారం మారిపోయింది ఆమె హృదయం. సో ఈ ఈ విషయం ఎలా జరిగింది అనేది ఈ ఘటన ద్వారా తెలుస్తుంది మనకి. ఎలా ఒక వ్యక్తి అంటే దితి యొక్క హృదయం ఎలా మారిపోయింది భక్తి ద్వారా, భక్తి యొక్క శక్తి ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఈ యొక్క ఇప్పుడు వర్ణించబోయే ఘటన నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతామో, దాని యొక్క ప్రత్యేకత ఇంపార్టెన్స్ ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు విశ్వనాథ చక్రవర్తి. అలాగే కశ్యప ముని ఎంతో పెద్ద విద్వానుడు, అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత చేతన కలిగిన వాడు అయినా కానీ ఆయన తన యొక్క అందమైన భార్య యొక్క ముగ్ధుడైపోయాడు, దానికి మోహితుడైపోయాడు, తద్వారా ఆయన దానికి బలైపోయాడు. సో ఈ యొక్క ప్రశ్నలు చాలా రెండు శ్లోకాలు అడిగినా కానీ చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇల్లుంచి, ఎందుకంటే మనం ఒక రెండు విషయాలు, రెండు ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకోబోతున్నాం. ఎలా భక్తి ద్వారా హృదయ పరివర్తన జరుగుతుంది, ఎలా ఈ మోహ మాయ ద్వారా ఒక వ్యక్తి పతనమైపోతాడు అనే, లేకపోతే తప్పు చేసుకునే ఛాన్స్ ఉంది చేస్తాడు అనే విషయం రెండు గురించి మనం ఇక్కడ చర్చించుకుంటాము. 23వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ హత పుత్రాది శక్ర పార్ష్ణీ గ్రాహేణ విష్ణునా మన్యునా శోక దీప్తేన జ్వలంతి పర్యచింతయ. శుకదేవ గోస్వామి చెప్తున్నారు ఈ విధంగా ఇంద్రుడికి మేలు చేయాలనే ఉద్దేశంతో విష్ణువు హిరణ్యాక్ష హిరణ్యకేశు ఇద్దరిని ఆయన చంపేశాడు, వధించేశాడు. వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత దితి ఎంతో బాధతో క్రోధంతో ఇలా ఆలోచించసాగింది. కదాను భ్రాతృహంతారం ఇంద్రియారామముల్బనం అఖిల్ అక్లిన్నా హృదయం పాపం ఘాతయిత్వాశయే సుఖం. ఇంద్రుడు ఇక్కడ ఇంద్రియ తృప్తి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు, అందుకనే తన ఇద్దరు తమ్ముళ్ళను కూడా చంపేశాడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుని విష్ణువు యొక్క సహాయం ద్వారా. అందుకే ఇంద్రుడు చాలా క్రూరుడు, కఠోర హృదయుడు, ఇంకా పాపాత్ముడు. ఎప్పుడు నేను ఆ ఇంద్రుణ్ణి చంపి ప్రశాంతంగా ఉండగలను అని ఆలోచిస్తుంది. సో ఇంద్రుడు ఎలా ఇప్పుడు ఒక పాపాత్ముడు అతన్ని చంపేయాలి, నా కొడుకుని చంపేస్తాడు, అప్పటికన్నా మనసు శాంతించదు అని కోరుకుంటుంది అనుకుంటుంది దీతి. క్రిమివి భస్మ సంన్యాసీద్ యస్యే సాభిః తస్య చ భూతదృక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయోయతః. ఎప్పుడైతే మృతి చెందుతారో ఈ రాజుల యొక్క, గొప్ప గొప్ప రాజులు పరిపాలించే రాజుల యొక్క శరీరాలు, పెద్ద పెద్ద నాయకుల యొక్క శరీరాలు అవన్నీ కూడా మారిపోతాయి. ఎలా? పురుగుల రూపంలోనో, లేకపోతే మలం రూపంలోనో, లేకపోతే బూడిద రూపంలోనో. ఒకవేళ ఒక వ్యక్తి ఇలా అసూయతో ఇంకొకరిని తన శరీరాన్ని రక్షించుకోవడానికి, ఎటువంటి శరీరాన్ని, ఏ శరీరం అయితే మలంగా వామ్స్ పురుగుల్లాగా లేకపోతే బూడిదలాగా మారిపోతుంది, అటువంటి శరీరాన్ని రక్షించుకోవడానికి ఇంకొకరి పట్ల అసూయతో, ఈ విధంగా అసలు జీవిత ఉద్దేశం అనేది తెలియకుండా జీవించేవాడు, ఇలా ఇంకొకరి పట్ల అసూయతో ఉండేవాడు, అసలు ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాలి. ఆశాసానస్య తస్యేదం ధ్రువం ఉన్నద్ధ చేతసః మదశోషక ఇంద్రస్య భూయాద్యేన సుతో హి మే. దితి ఇలా అనుకుంటుందన్నమాట. ఇంద్రుడు అనుకుంటున్నాడు తన శరీరము శాశ్వతం అనుకుంటున్నాడు, అందుకనే అతను ఇలా అన్ని హద్దులు దాటేశాడు. అందుకనే నేను కోరుకునేది ఏంటంటే, ఇలాంటి ఒక పుత్ర సంతానం నాకు కావాలి. ఎవరైతే ఇలాంటి ఇంద్రుడి యొక్క పిచ్చిని వదిలించాడో, ఏదో ఒక విధంగా ఇప్పుడు నేను అలాంటి పుత్రుణ్ణి కనాలి అని ఆలోచిస్తుందన్నమాట. ఏ విధంగా నాకు అటువంటి పుత్రుడు లభిస్తాడు అనేసి ఇప్పుడు దితి ఆలోచిస్తుందన్నమాట. తద్వారా ఇంద్రుడు ఇప్పుడు ఒక పశువులా ప్రవర్తిస్తున్నాడు, విచక్షణా శక్తిని కోల్పోయాడు. సో ఇటువంటి ఇంద్రుణ్ణి దండించాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు ఇంద్రుడు ఎక్కువగా శారీరక స్థాయిలో జీవిస్తున్నాడు, ఒక పశువులాగా శరీరం తప్ప, దాన్ని రక్షించుకోవడం తప్ప అదేదో శాశ్వతం అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన్ని దండించవలసిందే, ఈ పిచ్చిని వదిలించాల్సిందే అని అనుకుంటుంది ఇప్పుడు దితి. ఇలా అనుకుంటూ ఇతి భావేన సా భర్తుర్ ఆచచారాసకృత్ ప్రియం శుశ్రూషయానురాగేణ ప్రాశ్రయేణ ధమేన చ భక్త్యా పరమయా రాజన్ మనోజ్ఞైర్వల్గుభాషితైః మనోజగ్రాహ భావాజ్ఞ సస్మితాపాంగో వీక్షణైః. ఈ విధంగా ఆలోచిస్తూ ఇంద్రుణ్ణి చంపాలి అనే కోరికతో దితి కశ్యపుడిని అన్ని రకాలుగా సంతృప్తి పరుస్తుందంట. ఆమె యొక్క వ్యవహారం ద్వారా, అంటే ఇలా ఆమె ఆచరణ ద్వారా. ఓ రాజా, దితి కశ్యపుడు ఏది చెప్తే అది ఎంతో చక్కగా పాటిస్తుంది, ఆయన్ని సంతృప్తి పరిచే విధంగా. ఈ విధంగా ఆమె యొక్క సేవ, ప్రేమ, నమ్రత, నియంత్రణలో తన శబ్దాలని పెట్టుకొని ఏ విధంగా మాట్లాడుతుందంటే, తన భర్త ఆ శబ్దాలు విని, ఆమె యొక్క ప్రేమ, సేవ, నమ్రత, నియంత్రణ అన్ని చూసి ముగ్ధుడైపోయే విధంగా, సంతృప్తి పొందే విధంగా. ఈ విధంగా ఆమె ఎంతో చక్కగా నవ్వడం, ఆయన వైపు చూపుల్ని చూడడం, ఈ విధంగా దితి ఈ కశ్యపుడి యొక్క మనస్సుని ఆకర్షించింది. ఇలా ఆకర్షించి ఈ మనస్సు, కశ్యపుడి యొక్క మనస్సు ఆమె యొక్క నియంత్రణలోకి వచ్చేసింది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక స్త్రీ రాస్తున్న తాత్పర్యంలో ఒక తన భర్తని ఈ విధంగా తనకు కావాల్సిన దానికి తనకి దగ్గర చేసుకోవడానికి ఈ విధంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఒకసారి భర్త ఆమె ద్వారా సంతృప్తి చెందితే అప్పుడు ఆమె కోరికలన్నీ తీరిపోతాయి. సో అందుకనే ఇప్పుడు దీతి ఇలా వ్యవహరిస్తుంది, ఎందుకంటే భర్త ద్వారానే కదా నాకు అటువంటి పుత్ర సంతానం దొరికేది, కాబట్టి ఆయన్ని అన్ని రకాలుగా ప్రసన్నుణ్ణి చేయడానికి సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తుంది దీతి. ఏవం స్త్రియా జడిభూతో విద్వానపి మనోజ్ఞయా బాదం ఇత్యాహ వివశో నతచిత్రం హి యోషితి. సో కశ్యపు ముని ఎంతో విద్వానుడు, పండితుడు, ఈ యొక్క దితి యొక్క కపట వ్యవహారం ద్వారా ఆయన ముగ్ధుడైపోయాడు, తద్వారా ఆమె యొక్క నియంత్రణలోకి వచ్చేసాడు. అలా నియంత్రణలోకి వచ్చేసి ఆమెకు ఇటువంటి ఆశ్వాసన ఇచ్చేసాడు, నేను నీ యొక్క కోరికలను తీరుస్తాను. ఇటువంటి ప్రామిస్, ఇటువంటి ప్రామిస్ ఏదైతే చేశాడో ఇక్కడ ఎవరు, కశ్యపుడు, ఇది ఏమాత్రం ఆశ్చర్యానికి కలిగించదు మనకు అని రాశారు. బేసికల్లీ ఏంటంటే ఈ విధంగా అతను ముగ్ధుడైపోయాడు కాబట్టి ఆమె ఏం కావాలంటే అది నేను తీరుస్తాను నీ కోరిక అనేసి ఆమెతో చెప్పేశాడు అనమాట, దితితో, తన భార్యతో. సో ఇలా సహజంగా జరుగుతుంది, ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదని చెప్పారు ఇక్కడ. విలోక్యైకాంత భూతాని భూతాన్యాదౌ ప్రజాపతి స్త్రియం చక్రే స్వదేహార్థం యయా పుంసాం మతిర్హృత. ఇలా ఎందుకు జరుగుతుందంటే బ్రహ్మదేవుడు సృష్టి రచించేటప్పుడు మన ఈ యొక్క విశ్వంలో ఆయన మనకు తండ్రి, అందరినీ, అందరి శరీరాలను ఆయనే సృష్టించాడు. సో అలా సృష్టి స్టార్టింగ్లో సృష్టించినప్పుడు రకరకాల జీవాల్ని, అన్ని శరీరాలని, జీవాత్మలు, జీవుల యొక్క శరీరాలని, ఇంకా జీవుల్ని, అప్పుడు ఒక జీవి ఇంకొక జీవి పట్ల ఏమాత్రం ఆకర్షణ లేదన్నమాట. సో ఇలా ఆకర్షణ లేకపోతే మరి సంతతి ఎలా పెరుగుతుంది? సంతతి పెరగాలి కదా, ప్రజాపతి బ్రహ్మదేవుడు కూడా ప్రజలను పెంచాలి, మరి సంతతి పెంచాలంటే ఏం చేయాలి అని అప్పుడు మనిషి యొక్క అర్ధ భాగం నుంచి ఒక మనిషి యొక్క అంటే పురుషుడి యొక్క ఒక మంచి అర్ధ భాగం నుంచి ఒక స్త్రీ యొక్క శరీరాన్ని సృష్టించాడు. సో అందుకనే ఈ స్త్రీ అంటే మ్యాన్ పురుషుడి యొక్క బెటర్ హాఫ్ అర్ధభాగం, మంచి శ్రేష్టమైన అర్ధభాగం నుంచి స్త్రీ యొక్క శరీరాన్ని సృష్టించాడు. అందుకనే ఈ స్త్రీ యొక్క బిహేవియర్, ఆచరణ పురుషుడి యొక్క మనస్సుని, మైండ్ని దోచేసుకుంటుంది. సో ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారన్నమాట. సో అందుకనే ఈ యొక్క విశ్వంలో ఈ యొక్క ఆకర్షణ, ఈ మైథుని, పుంస స్త్రియా మైథుని భావమేతం అని అందుకే నిర్శబ్దేవుడు అన్నాడు 5వ స్కంధంలో. ఈ యొక్క ఆకర్షణ పురుషుడు స్త్రీ మధ్యలో ఉండే ఈ యొక్క ఆకర్షణ మైథునం చేసుకోవడానికి, దీని వల్లనే ఈ యొక్క సంసారం అంతా నడుస్తుంది. ఎందుకంటే ఈ ఆకర్షణ ఉండడం కారణే పురుషుడు స్త్రీతో వివాహం చేసుకుంటాడు, ఆకర్షణ కారణంగానే సంసారం చేస్తాడు, దాని కారణంగానే పిల్లల్ని కంటాడు, ఆ విధంగా ప్రజలు సంతతి పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ ప్రపంచంలో. ఇదొక మనిషి అంటే హ్యూమన్ బీయింగ్స్లోనే కాదు పశువులలో కూడా ఉంటుందన్నమాట. అది ఇక్కడ చెప్పారు 31వ శ్లోకం. ఏవం శుశ్రు శితస్తాత. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ ఏంటంటే, ఇంకొక శ్లోకం ఇచ్చారు భాగవతం మను సంహిత నుంచి, ఇంకా భాగవతంలో కూడా ఇచ్చారంట. మాత్ర స్వాశ్రాదు హిత్రావా నైవీవికాత్సనో భవే బలవాన్ ఇంద్రియాగ్రామో విద్వాంసం అపి కర్షతి. అందుకనే ఒక పురుషుడు ఎప్పుడైనా సరే ఒక స్త్రీతో ఒంటరిగా ఏకాంతమైన ప్రదేశంలో ఉండకూడదు. ఒకవేళ ఆ స్త్రీ తల్లైనా సరే, చెల్లైనా సరే, కూతురైనా సరే, ఎవరైనా సరే, ఎందుకంటే ఇంద్రియాలు చాలా బలమైనవి. ఎంత తెలివైన వాడినైనా సరే ఈ యొక్క ఇంద్రియాలు ఆ వ్యక్తిని, ఆ మనస్సుని ఇంకో వైపు, తప్పుడు వైపు తీసుకెళ్ళిపోవచ్చు. అందుకనే ఇక్కడ రాశారన్నమాట. ఇంకా ఏకాంతంలో ఉన్నప్పుడు ఇలాంటి కోరికలు ఎక్కువగా మనసులో పుట్టుకొస్తాయి అని చెప్పారు. అందుకనే ఏకాంత భూతాని అనే ఒక శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు శ్లోకంలో. ఓకే, అలా అందుకనే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. 31వ శ్లోకం. ఏవం శుశ్రూషితస్తాత భగవాన్ కశ్యప స్త్రియా ప్రహస్య పరమ ప్రీతో దితిం ఆహాభినందయ నంద్య చ. ఇప్పుడు ఓ మై డియర్ వన్ ద మోస్ట్ పవర్ఫుల్ కశ్యప, వి ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్. సో ఇప్పుడు కశ్యపము ఈ విధంగా దితి పట్ల ఎంతో ప్రసన్నుడై, ఎందుకంటే దితి యొక్క ఎంతో మంచి బిహేవియర్, సమ్ ఎగ్జాక్ట్ వర్డ్ నాకు గుర్తుకు రావట్లేదు తెలుగులో. సో ఈ బిహేవియర్ చూసి, ఆమె మంచి మైల్డ్ బిహేవియర్ చూసి ఆమె ఎంతో ఆమె పట్ల ఆకట్టుకుపోయి ఎంతో నవ్వుతూ ఈ విధంగా ఆమెతో మాట్లాడుతున్నాడు. శ్రీ కశ్యప ఉవాచ వరం వరయ వామూరు ప్రీతస్తేహం అనిందితే స్త్రియా భర్తారి సుప్రీతే కామా ఇహ చాగమ. కశ్యపమని అంటాడు, ఓ అందమైన స్త్రీ, నువ్వు నీ యొక్క ఆచరణ ద్వారా నన్ను చాలా సంతృప్తిపరిచావు, కాబట్టి నీకు ఏం వరం కావాలో అది నువ్వు కోరుకో. ఎందుకంటే ఒకవేళ ఒక భర్త సంతృప్తి చెందితే భార్య ద్వారా, సో ఆమెకి ఏం కోరికలు కావాలన్నా కానీ అవి తీరిపోతాయి. ఈ ప్రపంచంలో కానీ వచ్చే ప్రపంచం, వచ్చే జన్మలో కానీ. అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, కశ్యపుడు నేను సంతృప్తి చెందాను కాబట్టి నీకు ఏం కావాలంటే నేను కోరికలు తీర్చేస్తాను, నేను తీర్చలేని కోరిక అంటే ఏం లేదు నీకు అన్నట్టుగా చెప్పేస్తున్నాను అన్నమాట. పతిర్ ఏవ హి నారీణాం దైవతం పరమం స్మృతం మానస సర్వభూతానాం వాసుదేవ శ్రియ పతి స ఏవ దేవతాలింగైర్ నామ రూపా వికల్పితై ఇజ్యతే భగవాన్ పుంభి స్త్రీభిశ్చ పతి రూపదృక్. ఒక స్త్రీకి భర్తే, తన భర్తే ముఖ్యమైన దేవత. భగవంతుడు వాసుదేవుడు ఎవరైతే లక్ష్మీదేవి యొక్క భర్త, ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు. ఆయన్ని వివిధ రకాల నామాలతో, వివిధ రకాల దేవత రూపాల్లో కర్మకాండీయులు పూజ చేసుకుంటారు. అలాగే ఒక స్త్రీకి తన భర్తే ఆరాధ్య దైవం అని చెప్తున్నారు ఇక్కడ. స్త్రీభిశ్చ పతి రూపదృక్. సో మామూలుగా ఒకవేళ స్త్రీలు ఎవరైతే సాధారణంగా వాళ్ళ యొక్క భర్తలతో పట్ల ఆసక్తి అయి ఉంటారో, ఆసక్తి పొంది ఉంటారో, అలా వాళ్ళ భర్తలని భగవంతుడు వాసుదేవుడి యొక్క ప్రతినిధుల రూపంలో వారిని ఆరాధిస్తారు, అలాంటి భార్యలకు లాభమే జరుగుతుంది. ఎలాగైతే మనం చూస్తామో అజామిలుడి కేసులో, అజామిలుడు నారాయణ అని తన కొడుకును పిలిచినా అది ఆయన్ని రక్షించింది. తద్వారా తర్వాత ఆయన ముక్తి పొందడానికి అది లాభదాయకంగా మారింది. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట, భారతదేశంలో పతిని, భర్తని అందుకే పతి గురు అని అంటారు. అంటే పతియే గురువు, హస్బెండ్ స్పిరిచువల్ మాస్టర్ పత్నికి, భార్యకి పతియే గురువు. ఈ విధంగా ఒకవేళ పతి పత్ని భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరి పట్ల ఆసక్తి ఉంది, ఎందుకు అంటే మేమిద్దరం కలిసి ఈ కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము అదే ఉద్దేశంతో కనుక వాళ్ళిద్దరు కలిసి ఆసక్తితో ఉంటే, అప్పుడు వారి యొక్క ఈ సంబంధం ఆసక్తి అనేది వారి కృష్ణ భక్తిలో ఉన్నతి పొందడానికి సాధించడానికి చాలా అనుకూలమైనది. సో ఇదన్నమాట. ఒక్కొక్కసారి అనుకోవచ్చు అదేంటి ఇంత ఖండిస్తున్నారు భాగవతంలో స్త్రీ పురుషులు యొక్క సంబంధం లేకపోతే భార్యాభర్తల యొక్క సంబంధం అంటే, ఇక్కడ చెప్తున్నారు అందుకని ఇప్పుడు భార్యాభర్తలు ఒకవేళ కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఆసక్తులై ఒకరి పట్ల ఒకరు భక్తి చేసుకుంటే కలిసి దాని ద్వారా ఎంతో ప్రగతి సాధిస్తారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి. అలా కాకుండా ఒకవేళ మేము భౌతిక ఇంద్రియ తృప్తి ఒకరినొకరు ఆసక్తులయ్యేందుకు ఒకరి పట్ల ఒకరు మేము బాగా ఎంజాయ్ చేయొచ్చు మా ఇంద్రియాలని బాగా భోగించవచ్చు అనే ఉద్దేశంతో ఒకరి ఒకరి పట్ల ఆసక్తి పెంపొందించుకుంటే, అలాంటి వాళ్ళకి ఇలా చెప్పారన్నమాట, సరే దేవతల్ని ఆరాధించుకోండి లేకపోతే భార్య భర్తనే ఆరాధించుకోండి, ఇంకా వాళ్ళకి ఇంకో దైవం లేదనమాట, భర్తే దైవం లేకపోతే దేవతలే ఆరాధనే వాళ్ళు పరంగా చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి చెప్పారు ఇలా చేయమని, ఓకేనా? లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూడా కృష్ణుడిని పూజించుకోవాలి. తస్మాత్ పతివ్రత నార్యః శ్రేయస్కామాసు మధ్యమే యజంతేనన్యభావేన పతిం ఆత్మానమీశ్వరం. నా ప్రియమైన భార్య, నువ్వెంతో అందమైన స్త్రీవి, నీ నడుము ఎంతో సన్నగా ఉంది, సో నువ్వెంతో పతివ్రత నారివి, ఇంకా నువ్వు ఏవైతే నీ భర్త చెప్తాడో ఆదేశాలన్నీ కూడా చక్కగా పాటిస్తావు, కాబట్టి నీలాంటి వారు భర్తని వాసుదేవుడి యొక్క ప్రతినిధిగా భావించి ఆరాధించుకోవాలి పతిని అని చెప్తున్నాడు. ఎవరు? కశ్యపుని దితికి, రైట్. సోహం త్వయార్చితో భద్రే ఇద్రిగ్భావేన భక్తితః తం తే సంపాదయే కామం అసతీనాం సుదుర్లభం. ఓ నా ప్రియమైన భార్య, ఎందుకంటే నువ్వు నన్ను ఎంతో గొప్ప భక్తితో పతిభక్తితో నన్ను ఆరాధించావు, భగవంతుడి ప్రతినిధిగా నన్ను భావించి ఆరాధించావు కనుక నీకు నేను నీ ఏ కోరికలు ఉన్నాయో నీ అన్ని కూడా నేను ఈరోజు తీర్చేస్తాను. ఒక పతివ్రత నారి కొనక నువ్వు, ఎందుకంటే ఎవరైతే పతివ్రత స్త్రీ కాదో వారికి ఇలాంటి కోరికలన్నీ కూడా తీరలేవు. ఇప్పుడు ఇక్కడ వరకు దితికి చెప్పాడు కశ్యపముని, నీకు ఏం కావాలంటే అది కోరుకో, నేను నీ పట్ల ఎంతో సంతృప్తి చెందాను, ఎందుకంటే నువ్వు పతివ్రత స్త్రీ, నన్ను ఆరాధించావు కనుక కంపల్సరీ నీకు ఏం కావాలో అన్ని కోరికలు తీరిపోతాయి, నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈ లోకంలో వచ్చే లోకంలో దొరికేవన్నీ కూడా నేను నీకు అందజేయగలను అనేసి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సో దితి ఏం అడుగుతుంది ఇప్పుడు, కోరుకోమంటున్నాడు కదా పతి. సో అందుకనే దీనికోసం వెయిట్ చేస్తుంది దితి, దీనికోసమే ఇంతసేపు ఇన్ని రకాలుగా ఆయన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించింది, ఆయన్ని ప్రసన్నుడు చేసింది, సంతృప్తిపరిచింది. ఇప్పుడు ఏమడుగుతుంది దితి అంటే, దితిరువాచ వరదో యది మే బ్రహ్మన్ పుత్రమింద్రమహరం వృణే అమృత్యం మృత పుత్రాహం యేన మే గతితౌ సుతౌ. దితి ఏమన్నంట, ఓ నా భర్త, ప్రియమైన భర్త, నువ్వు మహా గొప్ప వ్యక్తివి, నేను ఇప్పుడు నా పుత్రుల్ని కోల్పోయాను, అందుకే మీకు గనక నాకు ఒక వరం ఇవ్వాలనుకుంటే నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని నాకొక మృత్యువు లేని పుత్రుణ్ణి సంతానంగా కావాలి. ఎవరైతే ఇంద్రుణ్ణి చంపగలడో, నేను ఈ విధంగా ఇంద్రుణ్ణి చంపే పుత్రుడు ఎవరైతే చావడో అటువంటి పుత్రుని ఎందుకు కోరుకుంటున్నానంటే, ఇంద్రుడు విష్ణువు సహాయంతో నా ఇద్దరు పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుణ్ణి చంపేశారు గనక. సో ఇక్కడ పుత్రం ఇంద్రహణం వృణే అని అన్నారు. అంటే ఇంద్రుణ్ణి చంపగలిగే పుత్రుడు ఏ పుత్రుడికైతే మృత్యు ఉండదో అటువంటి పుత్రుడు నాకు కావాలని కోరుకుంటుంది. సో ఇంద్రహణం అంటే ఇంద్రుణ్ణి చంపగలిగే పుత్రుడు. దానికి ఇంకొక అర్థం ఉంది, అదేంటంటే ఇంద్రుణ్ణి అనుసరించే పుత్రుడు అని. సో అలా అనమాట. ఇక్కడ అమృత్యం అని అంటే మృత్యువు లేని వ్యక్తి అంటే బేసికల్లీ ఏంటంటే దేవతలకి చాలా పెద్ద ఆయువు ఉంటుంది, చాలా కాలం, ఎన్నో సంవత్సరాలు, కోట్ల కోట్ల సంవత్సరాలు బతుకుతాడు. అవునా? బ్రహ్మదేవుడు కానీ ఇంద్రదేవుడు కానీ వీళ్ళందరి దేవతలు కూడా. అందుకనే ఇటువంటి చిరాయువు, చాలా పెద్ద ఆయువు కలిగిన పుత్రుడు నాకు కావాలి అని చెప్తుంది అన్నమాట. అంటే దేవతలకు ఉన్నట్టుగా నా పుత్రుడికి కూడా అలాంటి ఆయువు కలిగే పుత్రుడు నాకు కావాలి అని దితి కోరుకుంటుంది. నిశమ్య తద్వచో విప్రో విమనా పర్యతప్యత అహో అధర్మః సుమహాన్ అద్య మే సముపస్థితః. ఈ విధంగా దితి యొక్క ఈ కోరికను విని కశ్యపు ముని ఎంతగానో బాధపడ్డాడు. అయ్యో, ఇప్పుడు ఈ ఇంద్రుణ్ణి చంపిన పాపము నాకు తగులుతుంది ఈ వరం ఇస్తే అని ఇప్పుడు ఇంద్రుడు కశ్యపు ముని ఇప్పుడు చింతలో పడిపోయాడు. ఎంతో ఆనందంతో దితి పట్ల కశ్యపు మునికి ఏం కావాలంటే అది కోరుకో అని చెప్పాడు. ఇప్పుడు ఆమె కోరుకున్నది విని ఇట్లా ఇంద్రుణ్ణే చంపాలి, అటువంటి పుత్రుడు నాకు కావాలని కోరుకోగా ఆయన ఉన్న ఆనందం అంతా వెళ్ళిపోయింది, ముఖం అంతా మాడిపోయింది, కుంగిపోయింది. ఎందుకంటే ఆయనకి ఇది నచ్చలేదు, ఇటువంటి కోరిక ఎందుకు కోరుకుంది. అహో అర్థేంద్రియా రామో యోషిన్మయేహ మాయయా గృహీతా చేతా కృపణః పతిష్యే నరకే ధ్రువం. కశ్యపు ముని ఇలా అనుకుంటున్నాడయ్యో, ఈ యొక్క ఇంద్రియ తృప్తి పట్ల నేను ఆసక్తుడినైపోయాను, ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని ఈ యొక్క బహిరంగ శక్తి ద్వారా నా మాయ ద్వారా నా యొక్క మనస్సు మోహితమైపోయింది, ఈ యొక్క స్త్రీ రూపంలో నా భార్య రూపంలో ఈ భార్య పట్ల నేను మోహితుడినైపోయాను, అందుకనే నేను చాలా అధముణ్ణి, నేను పతితుణ్ణి, నేను నరకానికి పోవడానికి యోగ్యుణ్ణి అని అనుకుంటున్నాడు అన్నమాట. కోక్తిక్రమోనువర్తంత్య స్వభావం ఇహ యోషితః ధిన్మాం బతాబుదం స్వార్థే యదహం త్వజితేంద్రియః. ఈ యొక్క స్త్రీ నా భార్య, ఆమె ఇటువంటి కార్యం చేసిందే, అది ఆమె స్వభావానికి తగ్గట్టుగానే వ్యవహరించింది. ఒక స్త్రీ ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించింది, కాబట్టి ఆమెను దోషించడం నిందించడం సరికాదు. కానీ నేను ఒక పురుషుణ్ణే కాబట్టి నన్ను నేనే ఖండించుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఏది మంచిదో నాకు తెలియని విధంగా నేను వ్యవహరించాను, నేను నా ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేకపోయాను అనేసి ఇక్కడ మనకి కశ్యపు ముని బాధపడుతున్నాడు అన్నమాట. సో ఆమె ఆయన చెప్తున్నాడు, ఓకే, ఒక ఆమె స్త్రీ నా భార్య, ఆమె ఎలా ఆలోచిస్తుంది, ఎలా ప్రవర్తించాలో, ఆమెకి అలా చేసింది ఆమె స్వభావం ప్రకారం. నేను నా స్వభావం ఉండాలి కదా, నేను పురుషుణ్ణి కదా, నేను ఇంద్రియాలని నియంత్రించుకోవాలి కదా, నేను అలా మాయమోహితుణ్ణి అయిపోయాను, ఇది నా తప్పు, ఆమెను దోషించడం ఎందుకు, ఆమెను నిందించడం ఎందుకు అని అంటున్నాడు. ఎందుకంటే స్త్రీ యొక్క సహజం స్వభావం ఏంటంటే ఈ యొక్క భౌతిక జగత్తులో భోగించాలి అని. ఈ విధంగా అందుకనే ఆమె తన యొక్క భార్య తన భర్తను ఈ భౌతిక జగత్తులో భోగించడానికి, ఎంజాయ్ చేయడానికి ఆయన యొక్క జీవము టంగ్, ఇంకా ఆయన యొక్క ఉదరము, ఇంకా ఆయన యొక్క జననేంద్రియాలు. ఈ మూడింటిని కూడా జిహ్వా ఉదర ఉపస్త, ఈ మూడింటిని కూడా నియంత్రించడానికి, సారీ ఈ మూడింటిని కూడా సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే ఒక స్త్రీ ఎవరైతే ఏ ఉమెన్ ఈజ్ ఎక్స్పర్ట్, చాలా ఎక్స్పర్ట్గా మంచి కుకింగ్, మంచి వంటకాలు వండడంలో ఎక్స్పర్ట్, ఈ వంటకాలు వండి తన భర్తను ఇలా మంచి ఆహారం అందించి తద్వారా ఆయన యొక్క నాలుకకి సంతృప్తినిస్తుంది. తర్వాత అంత ఆహారం తీసుకుంటే ఆయన కడుపులోకి వెళ్ళి కడుపు నిండుతుంది, సో ఉదరం నిండుతుంది, సో ఉదరం కూడా నిండుతుంది కాబట్టి తర్వాత ఆయనకి ఈ యొక్క ఆహారం ద్వారా ఎంతో శక్తి లభించి ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రబలంగా మారుతాయి, స్ట్రాంగ్గా మారుతాయి అన్నమాట. సో ఈ విధంగా జిహ్వ ఉదర ఉపస్థ వీటన్నిటిని కూడా సంతృప్తిపరుస్తుంది, ఎస్పెషల్లీ వెన్ మ్యాన్ ఈజ్ అకస్టమ్డ్. ఇంకా ముఖ్యంగా ఒక పురుషుడు ఎప్పుడైతే మాంసము మద్యపానము పట్ల అతను బానిసైపోతాడో లేకపోతే అటువంటి వస్తువుల పట్ల, అప్పుడు ఆయన ఇంకా ఎక్కువగా ఇలా స్త్రీని భోగించాలి అనే కామ వాసన అనేది ఆయనలో ఎక్కువగా జాగృతమవుతుంది. ఎందుకంటే ఈ కామ వాసన అనేది జాగృతమైతే అది మనకు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి అది దోహదపడదు, ఇది మనను నరకం వైపు తీసుకువెళ్తుంది అన్నమాట. అందుకని కశ్యప ముని ఇప్పుడు ఆయన పడ్డ పరిస్థితిని చూసి ఉన్న పరిస్థితుల్లో దుఃఖిస్తున్నాడు, విలపిస్తున్నాడు. ఎందుకంటే చూడండి, ఇన్ అదర్ వర్డ్స్, ఈ గ్రహస్థ జీవితంలో గ్రహస్థుడికి, ఈ గ్రహస్థుడు ఎవరైతే భర్త ఉన్నాడో ఆయనకి ట్రైనింగ్ అయి ఉండాలి, ఆయన ట్రైన్డ్ అయి ఉండాలి, క్రమశిక్షణ ఆల్రెడీ పొంది ఉండాలి. ఇంకా భార్య భర్తను అనుసరించి ఉండాలి, అటువంటి భర్తను. సో ఏ విషయంలో ట్రైనింగ్ ఉండాలంటే, చిన్నప్పటి నుంచి పురుషులకి కావాల్సిన ట్రైనింగ్ ఏంటంటే, కౌమార ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ, ఇలా చిన్నప్పటి నుంచి స్టూడెంట్ లైఫ్లో బ్రహ్మచర్య పాటించాలి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆయన భాగవత్ ధర్మము భక్తిని నేర్చుకోవాలి. అప్పుడు ఆయన ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో, వివాహం చేసుకుంటాడో, అలా బ్రహ్మచర్యాన్ని పాటించిన తర్వాత ఇంద్రియాన్ని నిగ్రహించుకొని దాని తర్వాత ఈ భాగవత్ ధర్మాన్ని అర్థం చేసుకొని భక్తి చేసుకున్న తర్వాత, సేవ చేసుకున్న తర్వాత, అప్పుడు ఆయన వివాహం చేసుకుంటే, ఇఫ్ హిస్ వైఫ్ ఇస్ ఫేత్ఫుల్, ఇప్పుడు ఆ వివాహం చేసుకున్న తర్వాత ఆ భార్య ఆ భర్తకు ఎంతో విశ్వసనీయంగా సేవ చేసుకుందనుకోండి, అప్పుడు అలాంటి సంబంధం భార్యాభర్తల ముందట, అటువంటి భార్యాభర్తల యొక్క సంబంధం అనేది, అటువంటి సంబంధం అలా ఉండాలి. భార్యాభర్తల యొక్క సంబంధం అంటే భర్త ముందు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకొని ఉండాలి, ముందు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి భక్తి బాగా నేర్చుకొని భక్తి బాగా తెలుసుకొని ఉండాలి భాగవత ధర్మము. దాని తర్వాత అటువంటి వ్యక్తి తర్వాత వివాహం చేసుకుంటే ఆ స్త్రీ కూడా అటువంటి భర్తను అనుసరించి ఫాలో అయితే అప్పుడు వాళ్ళ సంబంధం బాగుంటుంది, అలా ఉండాలి, అది కోరుకోదగ్గ సంబంధం. ఓకే, హౌఎవర్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వితౌట్ స్పిరిచువల్ కాన్షియస్నెస్, ఒకవేళ ఇలాంటి ఆధ్యాత్మిక చేతన లేకుండా ఒకవేళ ఇటువంటి భార్యాభర్తల సంబంధం ఉందనుకోండి, ఎందుకు మరి ఆ భార్యాభర్తల సంబంధం? ఓన్లీ ఇంద్రియ తృప్తి కోసం, అది సరైన సంబంధం కాదు, సరైన మంచి కాదు, అది మంచిది కాదు. అందుకని శ్రీమద్ భాగవతంలో ఇక్కడ చెప్పారు, ముఖ్యంగా ఈ కలియుగంలో దాంపత్యేభిరుచిర్ హేతు, భార్యాభర్తల మధ్యలో సంబంధము ఈ యొక్క మైథునము భోగించడానికి, ఇంద్రియాన్ని భోగించడానికి ఈ మైథున శక్తి ఎంత బాగా భోగించే శక్తి ఊరుకుంది, దాని మీద ఆధారంగా సంబంధాలు ఏర్పడి ఉంటాయి. అందుకే ఈ కలియుగంలో ఈ యొక్క గృహమేదిగా ఉండే జీవితం, వివాహం చేసుకునే జీవితం ఎంతో భయంకరం అన్నమాట. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ కూడా కృష్ణ భక్తి చేసుకోకపోతే ఇది చాలా ప్రమాదకరమైన జీవితం భార్యాభర్తలకి. వివాహం జరిగిన తర్వాత అది చాలా భయంకరమైన ప్రమాదకరమైన జీవితం అని చెప్తున్నారు. ఎందుకంటే అది అలా ఓన్లీ ఇంద్రియ తృప్తి కోసం వివాహం చేసుకుని, ఓన్లీ ఇంద్రియ తృప్తి చేసుకుని ఉంటే నరకానికి వెళ్తారు కాబట్టి. శరత్ పద్మోత్సవం వక్త్రం వచశ్చ శ్రవణామృతం హృదయం క్షురధారాభం స్త్రీణాం కో వేద చేష్టితం. ఒక స్త్రీ యొక్క ముఖము ఎంతో అందంగా ఉంటుంది. ఒక పద్మపు పువ్వు ఈ యొక్క ఆటమ్ సీజన్లో ఎంత అందంగా ఉంటుంది, అలా అందంగా ఉంటుంది. ఆమె యొక్క శబ్దాలు వాక్యాలు ఎంతో మధురంగా ఉంటాయి వినడానికి. కానీ ఆమె యొక్క హృదయం చూశారనుకోండి, అది అర్థం చేసుకోవచ్చు మనము, చాలా పదునుగా ఉంటుంది. ఒక బ్లేడ్, ఒక చాకు, పదునైన చాకు లాగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరు ఈ యొక్క స్త్రీ యొక్క వ్యవహారం అర్థం చేసుకోగలరు అంటే, ఇప్పుడు ఇది కశ్యపుని అంటాడనమాట. సో ఇప్పుడు కశ్యపుని వర్ణిస్తున్నాడు ఒక స్త్రీని. ఎందుకంటే స్త్రీ మామూలుగా చాలా అందంగా ఉంటుంది, ముఖ్యంగా 16-17 సంవత్సరాల యవ్వన వయస్సు నుంచి, యవ్వన వయసులో. సో ఆ సమయంలో స్త్రీలు పురుషులకి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అందుకనే ఇక్కడ స్త్రీ యొక్క ముఖం అంత ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. ఇంకా స్త్రీ యొక్క వాయిస్, స్వరము నారీ స్వరం అంటారు. అంటే వాళ్ళు ఎంతో చక్కగా పాడగలరు గానాలని. ఇవాళ రేపు అందుకే సినిమా ఆర్టిస్టులు కూడా ఎవరైతే ఫీమేల్ ఆర్టిస్టులు ఉంటారో, సింగర్స్ పాడేవాళ్ళు, వాళ్ళందరూ చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చక్కగా పాడగలుగుతారు. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు బోధించారు మనకి, ఒక స్త్రీ యొక్క గానము వింటే అది సన్యాసికి చాలా ప్రమాదకరము. తద్వారా ఆ యొక్క స్త్రీకి విక్టిమ్ అయిపోవచ్చు, ఆ యొక్క స్త్రీ యొక్క వలలో పడిపోవచ్చు. సన్యాస అంటే స్త్రీ యొక్క సాంగత్యాన్ని త్యాగం చేసిన వారు. కానీ ఒకవేళ సన్యాసి ఇలాంటి అందమైన స్త్రీ యొక్క వాయిస్, శబ్దము వినడం ద్వారా, ఆమె యొక్క ముఖాన్ని చూడడం ద్వారా, తద్వారా ఆమె పట్ల ఆకట్టుకుపోయి తద్వారా ఆయన పతనం అవ్వగలడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఋషులు కూడా ఇలా పతనమైపోయారు. విశ్వామిత్రముని మేనకు ఆకట్టుకుపోయి ఆయన పతనమైపోయాడు ఆయన తపస్సు నుంచి. అందుకని ఎవరైనా వ్యక్తి ఆధ్యాత్మిక చేతనలో ఉన్నతి సాధించాలనుకుంటే అతను ఈ యొక్క స్త్రీ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఆమె యొక్క ముఖాన్ని చూడడం, ఆమె యొక్క వాయిస్ వినడం దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా ఒక వ్యక్తి ఒక స్త్రీ యొక్క ముఖాన్ని చూడడం, దాన్ని పొగడ్డం, ఓ ఎంత అందంగా ఉంది, అలాగే ఒక ఆమె వాయిస్ని విని, ఆమె గానం విని ఎంత బాగా పాడుతుంది, అలా ఆలోచించడం, అలా పొగడ్డం అనేది సూక్ష్మ రూపంగా ఈ బ్రహ్మచారి సన్యాసికి వాళ్ళకి ఒక పతనం. అందుకనే కశ్యపుని వర్ణించే ఈ యొక్క స్త్రీ యొక్క గుణం, స్వభావం వర్ణన అనేది చాలా శిక్షణీయమైనది. అంటే మనం దీని నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా ఒక స్త్రీ యొక్క ముఖము, గొంతు ఇవన్నీ కూడా ఎంతో అందంగా చక్కగా ఉంటాయి కాబట్టి ఇవి ఒక పురుషుడిని ఆకర్షిస్తాయి, ఆకర్షించి ఆయన వల్లో పడిపోయడానికి ఒక కారణం. అందుకనే ఒక అటువంటి స్త్రీ ఎప్పుడైనా ఆ సేవ చేయడానికి వస్తే పురుషుడి దగ్గరికి, ఆయన అర్థం చేసుకోవాలి అదొక అందకూపము అయిన గడ్డి పరిచి ఉంటుంది కదా, మనకు తెలియదు అందకూపం అని, గడ్డి కవర్ చేస్తుంది. సో ఒక్కసారి అందులో కాలు పెడితే పడిపోతాం అందకూపంలో, అంటే మళ్ళీ బయటకు రావడం చాలా కష్టం. సో ఇలాంటి అందకూపాలు ఫీల్డ్స్లో పెడతారన్నమాట. సో అందుకని ఒక వ్యక్తి తెలియకుండా అందకూపంలో పడిపోతే, అంటే ఆ గడ్డి మీద కాలు పెట్టేస్తే అందకూపంలో పడిపోతాడు. సో ఇలాంటి ఎన్నోసారి ఘటనలు జరుగుతాయి. ఇంకా ముఖ్యంగా ఈ విధంగానే పతనమైపోతూ ఉంటారు. అందుకే కశ్యపుని ఇక్కడ అంటున్నారన్నమాట, ఇలాంటి సందర్భంలో ఎవరు అర్థం చేసుకోగలరు అసలు ఈ యొక్క స్త్రీ యొక్క హృదయాన్ని. చాణక్య పండిత్ అంటాడు అన్నమాట, విశ్వాసోనైవ కర్తవ్య స్త్రీషు రాజ కులేషు. రెండు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు మనం ఎప్పుడు విశ్వసించలేము, ఒకరు రాజకీయ నేత ఇంకా స్త్రీ. ఈ శాస్త్రాల్లో ఇచ్చిన వాక్యాలు, అందుకనే మనము వీటి గురించి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో వ్యవహరించేటప్పుడు. ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, మన కృష్ణ భావనామృతం కృష్ణ చైతన్యం మూమెంట్లో ఆందోళనలో ఉద్యమంలో కొంతమంది మమ్మల్ని నిందిస్తున్నారు, ఓ మీ ఉద్యమంలో స్త్రీలు పురుషులు కలిసి తిరుగుతున్నారు, కలిసి ఉంటున్నారు. కానీ ఈ కృష్ణ కాన్షియస్నెస్, ఈ కృష్ణ భక్తి అనేది ప్రతి ఒక్కరికి, ఒకరు స్త్రీయే కానివ్వండి పురుషుడే కానివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్. లార్డ్ కృష్ణ పర్సనలీ సేస్, కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు, స్త్రీయో వైశ్యస్తథా శూద్రస్తే పియాంతి పరాం గతిం. ఒకవేళ ఒక వ్యక్తి శూద్రుడే కానివ్వండి, స్త్రీయే కానివ్వండి, వైశ్యుడే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇంకా వదిలేసాడు వీరమాట, వీళ్ళందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి యోగ్యత కలిగి ఉన్నవారు మాత్రమే. కానీ ఒకవేళ వాళ్ళు శాస్త్రాల్ని, గురువు యొక్క వాక్యాల్ని చక్కగా పాటిస్తే. అందుకే మేము కోరుకునేది ఏంటంటే, ఈ కృష్ణ భావనామృతంలో ఉండే వ్యక్తులందరూ, స్త్రీలు పురుషులు శూద్రులు ఎవరైనా సరే, అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరి ఒకరు యొక్క శరీరము పట్ల ఆకర్షణ పొందకుండా వాళ్ళు కృష్ణుడికి ఆకర్షితులైతే అప్పుడు అంతా బాగానే ఉంటుంది, లేకపోతే చాలా ప్రమాదకరం. సో ఇక్కడ మనకి మీరే అనొచ్చు, మీరు చూసి ఉండొచ్చు, అరే ఇస్కాన్లో అందరూ మరి బ్రహ్మచారీసు సన్యాసిసు, మరి వాళ్ళు కూడా ఫేస్ చూస్తారు కదా, గొంతు వింటారు కదా. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు, అందుకే ప్రభుపాల వారు కొంతమంది అలా క్రిటిసైజ్ చేస్తారు కృష్ణ భావనామృత ఉద్యమం ఇస్కాన్లో, ఇలా ఉన్నారు మరి స్త్రీలు పురుషులు అందరూ భక్తి చేసుకుంటున్నారు కదా కలిసి అంటే, అలా భక్తి చేసుకునేటప్పుడు మనం కృష్ణుడి పట్ల ఆకర్షితులమై కలిసి భక్తి చేసుకుంటే సమస్య లేదు, కానీ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులమైపోతే, శరీరానికి ఒకరి శరీరానికి ఇంకొకరు శరీరానికి మనం ఆకర్షితులమైపోతే అప్పుడు అది ప్రమాదకరం మనకి, లేకపోతే ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అని చెప్తున్నారు ప్రభుపాల వారు. అందుకని ప్రభుపాల వారు మీరు చూడొచ్చు, మనం ఉదాహరణ ఆయనే మనకి, ఆయన విదేశాల్లోకి వెళ్ళారు, అక్కడ చూశారు స్త్రీలు పురుషులు అందరికీ ఆయన భక్తిని ప్రసాదించారు, అందరినీ భక్తులుగా చేశారు, అందరికీ దీక్షలు ఇచ్చారు. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల వారు ఇలా రాస్తున్నారు మనకి. ఓకే, ఒకసారి ఓకే ఇక్కడ మనం ఇంకా కొన్ని చూద్దామంటాం, ముందు తర్వాత చూద్దాం. 42-43 ఇంకొక రెండు శ్లోకాలు చూసి ముగిద్దాం, సమయం అయిపోతుంది ఆల్మోస్ట్. నహి కశ్చిత్ ప్రియ స్త్రీణాం మంజసా శ్వశిషాత్మనాం పతిం పుత్రం భ్రాతరం వా జ్ఞానంత్యర్థే ఘాటయంతి చ. ఈ విధంగా స్త్రీ ఒక్కొక్కసారి తన యొక్క స్వార్థాన్ని, స్వార్థం కోసం, తన స్వార్థాన్ని పూర్తి చేసుకోవడం కోసం పురుషులతో ఎంతో చక్కగా వ్యవహరిస్తారు, అంటే వాళ్ళు చాలా వాళ్ళకు ప్రియమైన వారిగా వ్యవహరిస్తారు, కానీ యాక్చువల్లీ వారికి ప్రియమైన వారు ఎవరూ లేరు. యాక్చువల్లీ చెప్పాలంటే ఉమెన్ ఆర్ సపోజ్ టు బి వెరీ సెయింట్లీ, సాధ్వి, సాధువులుగా ఉండాలి వాళ్ళు కూడా, స్త్రీలు కూడా. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాళ్ళ భర్తలు కానీ, పుత్రులు కానీ, అన్నదమ్ముల్ని కానీ కూడా ఇంకొకరి ద్వారా చంపించవచ్చు. సో ఇక్కడ ఒక స్త్రీ యొక్క స్వభావాన్ని వర్ణిస్తున్నారు కశ్యపముని. సో మామూలుగా స్వార్థం, స్వార్థపూరితమైన స్త్రీలు ఉంటే అలాంటి వాళ్ళని మనము, అంటే స్త్రీలు స్వార్థపూరితంగా ఉంటారు సహజంగా, వారిని అన్ని రకాలుగా రక్షించాలి, తద్వారా వాళ్ళు ఈ స్వార్థపూరితులుగా కాకుండా, ఈ స్వార్థం అనేది బయటపడకుండా, అందుకనే వారిని పురుషులు రక్షించాలి. ఒక స్త్రీ చిన్నతనంలో తన తండ్రి ఆమెను రక్షిస్తాడు, అలాగే ఆమె యవ్వనంలో ఆమెను ఆయన భర్త రక్షిస్తాడు, అలాగే ఆమె వృద్ధాప్యంలో ఆమెను ఆమె పుత్రుడు రక్షిస్తాడు. ఈ విధంగా మను మనకి చెప్పారన్నమాట. సో అందుకనే స్త్రీకి స్వాతంత్రం ఇవ్వకూడదు ఏ సమయంలో కూడా అని చెప్పారు, లేకపోతే ఇటువంటి స్వార్థం అనేది బయటపడుతుంది. ఒకవేళ స్త్రీకి సంరక్షణ కలిగించకపోతే, లేకపోతే ఇటువంటి సంరక్షణ ఇవ్వకపోతే, అప్పుడు స్వతంత్రంగా వదిలేస్తే ఎటువంటి సంరక్షణ ఇవ్వకుండా, అప్పుడు స్త్రీ యొక్క స్వార్థం అనే ఈ యొక్క గుణం బయటకు వస్తుంది. ఉమెన్ మస్ట్ బి కేర్డ్ ఫర్ సో దట్ దే విల్ నాట్ బి ఫ్రీ టు మేనిఫెస్ట్ దేర్ టెండెన్సీ ఫర్ గ్రాస్ సెల్ఫిష్నెస్. సో ఈ ఇవాళ కాలంలో ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉంటాము. స్త్రీలు ఒకసారి వాళ్ళ భర్తలను చంపేస్తారు, తద్వారా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని, ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు వస్తాయని. సో మేమిక్కడ స్త్రీల్ని ఖండించాలనో లేకపోతే నిందించాలనో మేమిక్కడ చెప్పట్లేదు, అనట్లేదు అని ప్రభుపాద వారు రాస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి లక్షణాలు, ఇట్లాంటి స్వార్థం అనేది స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరిలో కూడా ఉంటుంది. ఎప్పటి వరకైతే మనం శారీరక స్థలంలో ఉంటాం, బాడీలీ కాన్షియస్లో ఉంటాం, అంటే ఆధ్యాత్మికత చేతన లేదో, స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరికీ కూడా ఇటువంటి స్వభావం ఉంటుంది అని రాస్తున్నారు. వెన్ ఎయిదర్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ అడ్వాన్స్డ్ ఇన్ కృష్ణ స్పిరిచువల్ కాన్షియస్, ఆధ్యాత్మిక చేతనలో ఎప్పుడైతే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఉన్నతి చెందుతారో, అప్పుడు ఈ శారీరక స్థాయి నుంచి వాళ్ళు బయటపడిపోతారు. అందుకనే మనము అందరూ స్త్రీలని ఎలా చూడాలి అంటే, వాళ్ళు అహం బ్రహ్మాస్మి, వాళ్ళు కూడా ఆత్మలు, ఆత్మస్థరంలో మనం స్త్రీలను కూడా దర్శించుకోవాలి, శారీరక స్థాయిలో చూడకూడదు. ఇంకా అందరూ ఈ స్త్రీలందరూ కూడా ఎవరిని సంతృప్తిపరచడానికి, కృష్ణుని సంతృప్తిపరచడానికి, అదే వారి యొక్క కర్తవ్యం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క మూడు గుణాల యొక్క ప్రభావం ఈ శారీరక స్థాయిలో శరీరం పైన అవి చూపిస్తాయి, అవి ఇప్పుడు చూపించవు. సింపుల్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు ప్రభుపాద వారు రాస్తున్నారు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ స్వార్థము ఇటువంటి లక్షణాలన్నీ ప్రదర్శించేది ఎప్పుడు, ఎప్పుడంటే వాళ్ళు కృష్ణ చైతన్యంలో అయినప్పుడు, భౌతిక చేతంతో ఉన్నప్పుడు, శారీరక స్థాయిలో ఉన్నప్పుడు, ఇంద్రియతృప్తి లక్ష్యంగా జీవితం కొనసాగిస్తున్నప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి. ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా స్త్రీ యొక్క స్వార్థం, స్త్రీ యొక్క నేచర్ స్వభావం అన్నీ వర్తించేస్తాయి. కానీ కృష్ణ చైతన్యం ఉన్నప్పుడు, కృష్ణ భక్తి చేసుకుంటున్నప్పుడు, కృష్ణుడి పట్ల ఆకర్షితం అయిపోయినప్పుడు, అదే జీవిత ఉద్దేశంగా జీవిస్తున్నప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళందరికీ కూడా ఈ మూడు గుణాల ప్రభావం అనేది ఉండదు, వాళ్ళకి అతీతంగా ఉంటారు. సో ఈ లక్షణాలు అప్పుడు మనం చూడలేము. సో అందుకనే ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి, కృష్ణ ఈ యొక్క శ్రీకృష్ణ మన కృష్ణ చైతన్య ఉద్యమం ఇది ఎంత లాభదాయకం. అందుకే ఈ యొక్క ప్రకృతిలో ఉన్న ఈ కల్మషాల్ని మనము సమూలంగా నిమూరించవచ్చు, తీసేయచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఈ శరీరం స్థాయిలో ఉంటే ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయో, ఆ స్వభావం కానీ స్వార్థం కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని భగవద్గీత మనకి నేర్పించేది ఏంటంటే, మొదటి నుంచి మీరు స్త్రీయే కానివ్వండి, పురుషుడే కానివ్వండి, వన్ మస్ట్ నో దట్, తెలుసుకోవాల్సిందంటే నువ్వు స్త్రీ పురుషుడు కాదు, నువ్వు ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవాలి ముందు. అందుకని ఆత్మ చేయవలసిన కార్యాల్లో నీకు అభిరుచి ఉండాలి, శరీరం చేసే కార్యాల్లో కాదు. ఎప్పటి వరకైతే ఒక వ్యక్తి శరీర స్థాయిలో ఉంటాడో అప్పటి వరకు స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, తప్పుదారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆత్మని పురుషుడు అన్నారు ఒక్కొక్కసారి. కాబట్టి ఆత్మ స్త్రీ శరీరంలో ఉన్నా పురుషుడు శరీరంలో ఉన్నా, ఒకవేళ ఈ ఆత్మకి భోగించాలి, ఈ భౌతిక ప్రపంచంలో నేను భోగించాలి అనే ఒక భావన ఆలోచన ఉంటే, ఆ ఆత్మ స్త్రీ శరీరంలో ఉన్నా పురుషుడు శరీరంలో ఉన్నా ఆ ఆత్మని పురుష అని పిలుస్తారు. ఎందుకంటే ఇలా భోగించాలి, నేనే భోక్త అనే ప్రవృత్తి ద్వారా ఆ ఆత్మకి గుర్తింపు వస్తుంది పురుషుడు అని, ఈ శరీరం ద్వారా కాదు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ, నా ఇంద్రియాలని భోగించాలి అనుకునే వ్యక్తి పురుషుడిగా గుర్తించబడతారు. ఎందుకంటే యాక్చువల్లీ పురుషుడు కృష్ణుడు ఒక్కడే, ఆయన ఒక్కడే భోక్త, ఆయన ఒక్కడే పురుషుడు, మిగతాదంతా ప్రకృతి, మనం అందరం కూడా ప్రకృతి. ఈ ప్రకృతి ఇక్కడ స్త్రీ శరీరంలో ఉన్నా పురుషుడు శరీరంలో ఉన్నా అందరూ ఆత్మలు, అంతా కూడా భగవంతుడి యొక్క శక్తియే. అవునా, మూడు రకాల శక్తులు మనము, తటస్థ శక్తి, కాబట్టి శక్తి అంటే ప్రకృతి, అవునా, శక్తి అంటే స్త్రీలింగం. సో అందుకనే మనం అందరం కూడా యాక్చువల్లీ ప్రకృతి, కృష్ణుడు ఒక్కడే పురుషుడు. సో అందుకనే ఈ యొక్క ట్రైనింగ్, ఈ యొక్క శిక్షణ అనేది ఈ కృష్ణ భక్తిలో పురుషుడు మరియు స్త్రీ ఇద్దరికీ కూడా అవసరం, ఇద్దరికి కూడా దొరుకుతుంది. సో పురుషుడు ఎటువంటి ట్రైనింగ్ తీసుకోవాలంటే, నేను కృష్ణుడి యొక్క ఫస్ట్ క్లాస్ భక్తుడిగా మారాలని దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తే, స్త్రీకి కావాల్సిన ట్రైనింగ్ ఏంటంటే అటువంటి ఆ యొక్క భర్తను ఎంతో పతివ్రతతో ఆ భర్తను అనుసరించే విధానంగా ఆ స్త్రీకి శిక్షణ లభించాలి. తద్వారా వాళ్ళిద్దరూ కూడా సుఖంగా ఉండొచ్చు. ఇంకొక లాస్ట్ శ్లోకం తీసుకుందాం, ఎందుకంటే ఇంకొక లాస్ట్ శ్లోకం ద్వారా, లాస్ట్ ఒకటి రెండు శ్లోకాల ద్వారా ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. దితి చెప్పేది తర్వాత కశ్యపుడు ఏం చేస్తాడో, ఈ దితి యొక్క కోరిక విన్న తర్వాత అనేది మనం రేపు చూసుకుందామంట. సో లాస్ట్ శ్లోకం చూద్దాం ఈరోజుకి, లాస్ట్ 1:2:44 వరకు అంతే, ఈ ఒక్కదానికి పర్పట్ ఉంది 43కి. ప్రతిశ్రుతం దదామీతి వచస్తన్నా మృషభవేత్ వదం నార్హతి చేంద్రోపి తత్రేదం ఉపకల్పతే. మరి నేనేమో ఆమెకు వరం ఇస్తాను అనేసి చెప్పేశాను, మాట ఇచ్చేశాను, కాబట్టి ఈ మాటనైతే నేను వెనక్కి తీసుకొనే, మరి ఇంద్రుడు కూడా చావడం మంచిది కాదు, ఈ సమయంలో నాకు ఒక ఉపాయం తోచుతుంది, ఇది సరైన ఉపాయం అనుకుంటా. సో ఇప్పుడు కశ్యపునికి అర్థమైంది ఇంద్రుడు చావడం సరికాదు, కానీ ఆమెకు మాట ఇచ్చిన మాటను వెనక్కి కూడా తీసుకోలేను నేను, అందుకనే ఏదో ఒకటి చేసి అని ఆలోచిస్తూ ఏం చేయాలని ఒక సొల్యూషన్కి వచ్చాడు. ఆ సొల్యూషన్ ఏందో మనం చూద్దామంట. కశ్యపు ముని ఇప్పుడు అనుకుంటున్నాడు అనమాట, దితికేమో ఒక కొడుకు కావాలి, ఎవరైతే ఇంద్రుడిని చంపగలగడో, ఎందుకంటే ఆమె ఒక ఇప్పుడు ఒక స్త్రీ, ఒక సాధారణ స్త్రీ లాగా వ్యవహరిస్తుంది, సాధారణ స్త్రీ అంటే తెలివి తక్కువే, అవునా. అందుకనే నేను ఇప్పుడు ఆమెను ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తానంటే, తద్వారా ఆ ట్రైనింగ్ ద్వారా ఇప్పుడు ఇంద్రుడిని చంపాలి అనుకుంటుంది, ఎందుకంటే ఒక సాధారణ స్త్రీగా వ్యవహరిస్తుంది, కానీ నా ట్రైనింగ్ ద్వారా ఒక ఆమె వైష్ణవిగా మారిపోతే, కృష్ణ భక్తురాలుగా మారిపోతే ఈ సమస్య దూరం అయిపోతుంది. ఒకవేళ ఆమె ఈ విధంగా వైష్ణవ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని నియమాలు పాటించి వైష్ణవులుగా, వైష్ణవులు ఏవైతే పాటిస్తారో, అప్పుడు ఆమె హృదయం ఏదైతే ఇప్పుడు ఎంతో కలుషితమైపోయిందో ఆ హృదయం శుద్ధమైపోతుంది. చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం, ఇది భక్తి యొక్క శక్తి. భక్తి ద్వారా ఏం జరుగుతుందంటే హృదయం శుద్ధమవుతుంది. సో ఈ విధంగా భక్తి ద్వారా ఎవరి హృదయమైనా కానీ శుద్ధమైపోతుంది. ఎందుకంటే అదే చెప్తున్నారు ప్రభుపాలు, ఈ కృష్ణ భక్తి, కృష్ణ చైతన్యం ఇది ఎంత శక్తివంతమైందంటే, ఇట్ కెన్ ప్యూరిఫై ఈవెన్ ద డర్టీయెస్ట్ క్లాస్ ఆఫ్ మెన్. అంటే ఎంత డర్టీ, ఎంత ఖరాబ్ అయిన, ఎంత అశుద్ధమైన హృదయం ఉన్నా సరే, అటువంటి వ్యక్తుల్ని కూడా పరమ వైష్ణవులుగా మార్చే శక్తి భక్తికి, కృష్ణ చైతన్యానికి ఉంది. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ఈ యొక్క ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశమే ఇది. నరోత్తమ దాస్ ఠాకూర్ రాస్తున్నారు కదా, వ్రజేంద్ర నందన బలరమ దీనహీనాయతాచిలో హరినామ ఉద్ధరిలో తార సాక్షి జగాయి మదాయ్. ఈ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు ఈ కలియుగంలో ఎందుకు, ముఖ్యంగా ఇలాంటి పతిత ఆత్మలను ఉద్ధరించడానికి. ఎందుకంటే వీళ్ళందరూ మనం ప్లాన్ చేస్తున్నాం అన్నమాట, పతితాత్మలు ఎలా భోగించాలి, ఎలా భోగించాలని. సో అందుకే ఇటువంటి వ్యక్తులకి, ఇటువంటి మనుషులకి, ఈ యొక్క కలియుగంలో పుట్టిన మనుషులకి ఈ హరే కృష్ణ మహామంత్రము జపించే ఒక అవకాశాన్ని ఇచ్చి, తద్వారా వాళ్ళని శుద్ధపరిచి సంపూర్ణమైన కలికల్మషాన్ని నిర్మూలించడానికే ఈ మహామంత్రాన్ని మనకి ఇచ్చారు చైతన్య మహాప్రభు. ఈ విధంగా ఒక వ్యక్తి వైష్ణవుడిగా మారితే అన్ని రకాల భౌతిక చేతన, భౌతిక స్వభావం నుంచి బయటపడతాడు. ఆ విధంగా కశ్యపుని, అందుకనే నా భార్యని వైష్ణవిగా మార్చాలి, ఆమె భక్తురాలు కాదు, ఆమెను భక్తురాలు చేసేయాలి అంతే, అదే సొల్యూషన్, ఇంకా వేరే సొల్యూషన్ ఏం లేదు. అందుకనే ఆమెను భక్తురాలుగా మారిస్తే చాలు, ఇంద్రుడిని చంపాలి అనే కోరిక వెళ్ళిపోతుంది ఆమె హృదయంలోంచి, అది అసలైన సొల్యూషన్. అందుకని ఆమె ఏమనుకుంటుందంటే ఈ విధంగా ఆమె శుద్ధమైపోతుంది, ఆమెకు పుట్టే కొడుకులు కూడా శుద్ధమైపోతారు. అంటే ఆమె వైష్ణవిగా మారిపోతుంది, ఆమెకు పుట్టే కొడుకులు కూడా వైష్ణవులుగా మారిపోతారు. సో ఈ విధంగా ఇది సొల్యూషన్గా ఆలోచిస్తున్నాడు అనమాట ఎవరు, మన కశ్యప ముని. అఫ్ కోర్స్ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి వైష్ణవ నియమాలు పాటించేటప్పుడు దారి తప్పవచ్చు, ఒక వ్యక్తి పతనం అయిపోవచ్చు. కానీ కశ్యప ముని అనుకున్నాడు, ఒకవేళ పతనం అయిపోయినా కానీ వైష్ణవ నియమాల్ని పాటించుకుంటూ అయినా కానీ ఏమాత్రం లాస్ లేదు. ఎందుకు, ఒకవేళ ఒక వ్యక్తి అలా పతనమైపోయినా స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయ, కొంచెం పాటించిన ధర్మాన్ని, ఈ వైష్ణవ ధర్మాన్ని, ఆ వ్యక్తి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బయటపడతాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. అందుకని కశ్యపుని అనుకున్నాడు, నేను నా యొక్క భార్యను వైష్ణవిగా మార్చాలంతే, అప్పుడు ఇంద్రుడి ప్రాణాలు దక్కిపోతాయి, అన్ని సమస్యలు దూరమైపోతాయి. ఇదే అసలైన సొల్యూషన్ అన్నమాట. ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తే, వీడు ఇలా ఎందుకున్నాడు, ఆమె అలా ఎందుకుంది అంటే, మనం ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి, సరిగ్గా వాళ్ళని భక్తి చేసుకోవడానికి, భక్తి మార్గంలో ప్రేరణ ఇచ్చి భక్తి చేసుకొని వాళ్ళంతే, అన్నీ సెట్ అయిపోతాయి. ఎందుకంటే హృదయంలో మనస్సు అనేది సెట్ అయిపోతుంది కదా, శుద్ధమైపోతుంది కదా, అప్పుడు ఈ సమస్యలు అనేవి వెళ్ళిపోతాయి. ఇతి సంచింత్య భగవాన్ మారీచ కురునందన ఉవాచ కించిత్ కుపిత ఆత్మానం చ విగర్హయన్. శశుకద గోస్వామి అన్నాడు అనమాట, కశ్యపుని ఈ విధంగా ఆలోచిస్తూ కొంచెం క్రోధానికి గురయ్యాడు, అయ్యో ఎట్లా అయితే అది అని. ఇంకా ఆయనని ఖండించుకుంటూ ఆయన పైన ఆయన క్రోధితుడైపోయాడు. కానీ ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ ఈ విధంగా ఆలోచిస్తూ ఇప్పుడు ఓ పరీక్షిత దిత్తుతో ఇలా అన్నాడు, తనను తాను ఖండించుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఈమెను వైష్ణవిగా మార్చాలనే ఆలోచనతో కశ్యపు ముని ఒక ఆలోచనకు వచ్చి, ఒక సొల్యూషన్కి వచ్చి ఇప్పుడు దిత్తుతో ఏమంటాడు, ఆ సొల్యూషన్ ఏంటి, మరి అది పనిచేస్తుందా లేదా అనే విషయాలన్నీ రేపటి నుంచి చర్చించుకుందాము. సో 44 వరకు మనం చర్చించుకున్నాం ఈరోజు, 45 శ్లోకం నుంచి రేపు చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ శీల ప్రభుపాదికి జయ, గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జయ, సమవేద గౌరభక్త బృందికి జయ. ఇంకా ఇదో సీతనాథ ప్రేమనంది హరి హరి బోల్. Thank you.